ఎంతో సహాయం చేశారు. అందులో ఈ సహవాసం ఈ రోజు కట్టబడుతున్న 261వ సహవాసం ఈ సంవత్సరంలో చివరి సహవాసం. ఇప్పటికే 7 డిఎఫ్జే సహవాసాలు, 95 ఎస్ఎఫ్జే సహవాసాలు కట్టబడ్డాయి. మనం 52 సహవాసాల కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభు ఆశ్చర్యకరుడు, మనతో మనకు తోడుగా ఉండి మన ప్రార్థన ఆలకిస్తున్నాను అన్నదానికి రుజువుగా 102 సహవాసాలను ప్రభు నిలబెట్టారు. అంతేనా, ప్రభుని స్తుతించాలి. ఎంతో మంది ప్రయాసపడ్డారు, ప్రార్థన చేశారు, కృప దర్శనాలు చేశారు, విశ్వాసాన్ని పరీక్షించుకున్నారు, విశ్వాసంతో ఉపవాసంతో పాటు ప్రార్థన చేశారు. దాన్ని బట్టి ఎంతైనా ప్రభుని స్తుతించాలి. ప్రత్యేకించి బ్యాంక్ సహవాసాన్ని బట్టి ఎంతైనా ప్రభుని స్తుతించాలి. బ్యాంక్ సహవాసం కట్టుబడడం కష్టం. అట్లాంటి పరిస్థితుల్లో ప్రార్థన ద్వారా దేవుడు అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడిగా మరొకసారి రుజువుపరుచుకున్నారు. టైం సెట్ కాదు, అయినా సహవాసం ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేశాం. ఆశ్చర్యకరంగా 50 మంది అనుదినము ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారు. ఈ మళ్ళా ఈ సంవత్సరం ముగిసేలోపే ఆంధ్ర తెలంగాణ 2 సహవాసాలుగా విస్తరించాలని ప్రార్థన చేస్తాం. అందులో భాగంగానే 2 సహవాసంగా ఈరోజు ఆంధ్ర బ్యాంక్ సహవాసం కట్టుబడుతూ ఉంది. అందులో ఈ సహవాసాన్ని ఇంత త్వరగా ప్రారంభించడానికి బ్యాంక్ సహవాసాలు ఉన్న పెద్దల్లోనే కొంతమందికి ఇంకా ఇష్టం లేదు. కారణం వారంతగా సహవాసంలో కనెక్ట్ అయ్యారు. మేము బాగున్నాం, మేము కలిసి ఉన్నాం, ఇంకా కొంతకాలం కలిసి ఉంటాం, అప్పుడే మమ్మల్ని విడదీయొద్దన్నారు. ఆ మాటలు ఎంతో సంతోషం అనిపించాయి. మనం బాగుండడం కాదు కాని 2 ప్రాంతాల కొరకు ప్రార్థన జరగాలి, 2 ప్రాంతాల్లో పరిచర్య జరగాలి అన్న ఉద్దేశంతో కన్విన్స్ చేశాము, ప్రార్థన చేశాం. ఈరోజు ఎంతో సిద్ధపాటుతోటి ఈ సహవాసాన్ని ప్రారంభించుకుంటున్నారు. మనంతైనా ప్రభుని స్తుతించాలి. దయచేసి మీరు మీ జిల్లాలో ఉన్న బ్యాంక్స్ కొరకు ప్రార్థన చేయండి. బ్యాంక్స్ లో పనిచేస్తున్న ఉద్యోగస్తుల్ని మీరు చేరుకోవాలని, మీరు కూడా మీ జిల్లాల వారిగా బ్యాంక్ సహవాసాలు కట్టుకోవడానికి ప్రభు ద్వారాలు తెరిచాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందరం కలిసి ప్రభు చేసిన కార్యాన్ని బట్టి స్తుతిద్దాం. బ్యాంక్ సహవాసాన్ని కట్టి 2 సహవాసాన్ని కూడా నిలబెడుతున్నందుకు ప్రభుని స్తుతిద్దాం. ఈ సహవాసం కట్టడానికి ప్రయాసపడ్డ బ్యాంక్ సహవాస సభ్యులకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్ర బ్యాంక్ సభ్యులకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకో తెలీదు, ప్రత్యేకమైన శ్రద్ధే బ్యాంక్ సహవాసం పట్ల ఇచ్చారు. మనకు ప్రతి శుక్రవారం జరుగుతుంది సెంట్రల్ కాన్ఫరెన్స్, మాకు శనివారం కావాలన్నారు. అయినా బ్యాంక్ సహవాసం కట్టబడాలన్న ఆశతోటి శనివారానికి మార్చాం. సాయంత్రం అయితే మాకు టైం సెట్ కాదన్నారు. మీకు నచ్చిన టైంలో పెట్టుకోండి అన్నాం. మార్నింగ్ 6 గంటలకు పెట్టుకుంటున్నారు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ ప్రభు కార్యం చేస్తున్నారు. కాబట్టి ఆన్లైన్లో ప్రారంభించబడుతున్న పరిచర్కు ఏ డిపార్ట్మెంట్లో కూడా ఇది సాధ్యం కాదు అనడానికి వీల్లేదు. అవసరమైతే టైం మార్చుకోవచ్చు, అవసరమైతే వాళ్ళకి అనుకూలంగా ఏమైనా చేయొచ్చు. కాబట్టి ప్రార్థనా బృందాలు కట్టుబడడం మాత్రం ప్రధానంగా పెట్టుకుని ప్రార్థన చేద్దాం. తల ఉంచండి, మనం ఈ సహవాసం కొరకే ప్రార్థన చేసి ముందు కొనసాగుతాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపమైన దేవా, దయగల రక్షక, మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాం. మీ కార్యాలు ఆశ్చర్యములు స్తుతి నొందదగినవి ప్రభు, మిమ్మల్ని కనపరుస్తూ ఉన్నాం. దేవా, బ్యాంక్ సెక్టర్ లో నీ బిడ్డలు మీరు అక్కడ ఉంచింది డబ్బు సంపాదించడం కొరకు కాదు ప్రభా, ప్రత్యేకంగా నీకు మహిమను తీసుకురావడం కొరకు దేవా, ఆత్మను సంపాదించడం కొరకు అక్కడ నిలబెట్టారని నీ బిడ్డలందరూ మెరుగునట్లుగా మీరు సహాయం చేశారు, స్తుతిస్తూ ఉన్నాం. బ్యాంక్ సహవాసాన్ని కట్టారు. సంవత్సరం కాలం పాటు మీరెంతో ఆశ్చర్యకరంగా నడిపిస్తూ వచ్చారు. ఆత్మీయ కలయికను కూడా దీవెనకరంగా మీరు మార్చారు. ఈ సంవత్సరం ముగిసే లోపే మేము ఆంధ్ర ప్రాంతం కొరకే మరొక బ్యాంక్ సహవాసం కట్టుబడాలని మీ సన్నిధిలో మొరపెడుతూ వచ్చాం. మీరు మా ప్రార్థన ఆలకించారని దేవా మరొకసారి సమాధానం ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తాము. దేవా మేము విడిపోతే బలహీన పడతామన్న మాట మీరు కొట్టువేయండి. విస్తరించారని ఎరగడానికి మీరు సహాయం చేయండి. రెండు ప్రాంతాల్లో ఉన్న ఎన్ని బ్యాంకుల కొరకు అనుదినము పట్టుదలతో ప్రార్థన చేసే ప్రార్థనా యోధులను మీరు లేవనెత్తండి. జ్ఞాపనకర్త మీరు లేవనెత్తమని వేడుకుంటూ ఉన్నా. ప్రభు వాక్య ఉపదేశకులు మీరు సహవాసం నుంచి లేవనెత్తండి. దేవ ఆత్మల కొరకైనా దాహం భారం సహవాస సభ్యులకు మీరు దయచేయండి. ఉద్యోగాల్లో వెసులుబాటు ఇవ్వండి. ప్రభావానికి వందన లాభాలు ఆస్తుల్లో కాకుండా ఆత్మల సంపాదనలు లెక్క కట్టుకునే ఆత్మీయతలోకి మనోనేత్రాలు తెరవబడ్డ వారిగా మేము ఉండడానికి మీరు సహాయం చేయండి. ప్రభు మీరు పొడిగే కట్టిన బ్యాంక్ సహవాసాన్ని బట్టి మీకు వందనవి. నేడు కడతా ఉన్న 261వ నూతన సహవాసం ఆంధ్ర బ్యాంక్ సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభా ఈ సంవత్సరం 52 వారాల్లో 52 సహవాసాల కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీరు ఆమోద ముద్ర మా మీద వేసి ఆశ్చర్యకరంగా 102 సహవాసాలు కట్టడానికి బలహీనులైన మా చేతులు బలపరిచారు, మోకాలను బలపరిచారు, విశ్వాసాన్ని బలపరిచారు. ప్రభు మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నా. నూతన సంవత్సరంలో మరలా మేము ఖాళీ కడుపుతో ప్రభు వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే ప్రణాళికలు వేసుకోవడానికి ప్రార్థనలో కనిపెడుతూ ఉండగా అట్లాడే దేవుడు మాతో మాట్లాడి సిద్ధపరచమని ప్రభా ప్రత్యేకించి ఈరోజు మీరు ప్రారంభించిన అయా సిద్ధపాటుతో మీ పాదాల వద్దకు వచ్చిన ఆంధ్ర ప్రాంత బ్యాంక్ సహవాసాన్ని ప్రభు మీరు ఆశీర్వదించండి, మీరు అంగీకరించండి, మీరు స్థిరపరచండి, మీరు బలపరచండి, మీరు విస్తరింపు చేయండి, మీ కనికరం చూపించండి. మీ పరిశుద్ధ పాదాల వద్దకి సహవాసాన్ని తీసుకొస్తూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రతిష్ఠ చేసి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎస్ఎఫ్జే 261వ నూతన అనుదిన సహవాసంగా నేడు కట్టబడ్డ ఆంధ్ర బ్యాంక్స్ సహవాసానికి ఎస్ఎఫ్జే 260 సహవాసాల పక్షంగాను, డిఎఫ్జే 7 సహవాసాల పక్షంగాను అభినందన తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎస్ఎఫ్జే నాయకుల పక్షంగా దైవాశీస్సులు తెలియజేస్తున్నాను. ప్రయాసపడి విశ్వాసంతో ఈ దినం కొరకే కనిపెడుతూ ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ బ్యాంక్ సహవాసం కొరకు ప్రార్థించడానికి వారిని ప్రోత్సహించడానికి ఈరోజు సెంటర్ కాన్ఫరెన్స్ లేనప్పటికీ మీరు ఈ ప్రాముఖ్యతను ఎరిగి వచ్చిన అన్ని సహవాసాలు కూడా బ్యాంక్ సహవాసం పక్షంగా ఆహ్వానం కూడా తెలియజేస్తున్నాను. దయచేసి ఈ వారం మీరు బ్యాంక్స్ కొరకు ప్రార్థన చేయాలని ఈ ప్రత్యేక కారణాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. వాక్య సందేశం తర్వాత మీరు ఉండి ఈ సహవాసం కొరకు ప్రార్థించాలని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యం వదుకొద్దాం. కొన్ని మాటల చేత మన హృదయాన్ని నింపుకొని తర్వాత మనందరం కూడా విజ్ఞాపన ప్రార్థనలో ఈ బ్యాంక్ సహవాసం కొరకు చేద్దాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం నుంచి 31వ వచనం వరకు చదవాలి. మనకి సమయం లేదు కాబట్టి నేను 22-23 నుంచి కొన్ని వాక్య భాగాలు చదవాలని ఆశపడతా ఉన్నా. 22వ వచనం నుంచి కొన్ని వాక్య భాగాలు చదువుదాం. బెల్షాజరు అతని కుమారుడు ఒక నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియు నీ మనస్సును అణుచుకొనుక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నువ్వే హెచ్చించుకుంటువి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధము ఉపకరణములో ద్రాక్షారసం పోసి త్రాగవరనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని. వెండి బంగారు ఎత్తడి ఇనుము కర్ర రాయి అనే వాటితో చేయబడిన దేవతలను స్తుతించి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమును ఉన్నవో ఆయనను గణపరచలేదు. కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాతను రాశాను. రాసిన శాసనమేదనగా మెనే మెనే టెకేల్ ఉఫార్సిన్. ఈ వాక్యభావం మేమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించాను. టెకెల్ అనగా ఆయన త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనబడతీవి. పెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసికులకును ఇవ్వబడును. ప్రభునంద పిల్లరా చదివిన వాక్య భాగం ఒక చరిత్ర. దానియేలు చెరలో ఉన్న కాలంలో బబులోను రాజుల పాలనలో ఉన్నప్పుడు నెబుకద్నెజరు తర్వాత బెల్సాసరు అధికారంలో ఉండగా జరిగిన సన్నివేశం. అక్కడ జరిగిన సన్నివేశం దేవుని మనస్తత్వం ఎట్లాంటిదో మనకు అర్థమైతే, బైబిల్ దేవుడు మారని మార్పు చెందిన దేవుడు, ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన స్వభావం మారదు, ఆయన గుణ లక్షణాలు మారవు. ఆయనకి ఏమి ఇష్టమో గ్రంథంలో రాయించాడు. మనం అలా ఉండటం ఆశీర్వాదకరం. ఆయనకి ఏమి నచ్చదో గ్రంథంలో రాయించాడు, వాటిని మార్చుకోవడం కూడా ఆశీర్వాదకరం. మార్చుకోకపోతే మనం చెల్లించాల్సిన మూల్యం ఎంత కష్టంగా చేదుగా ఉంటుందో కూడా ఈ గ్రంథంలో చదవగలం. గొప్ప రాజు కానీ 30వ వచనంలో ఇలా రాయబడింది, ఆ రాత్రి ఎందే కల్దీల రాజుకు బెల్సాజరు హతుడాయను చావు తెచ్చుకున్నాడు, దేవుని చేతిలో వధింపబడ్డాడు. గొప్ప రాజు దేవుని చేత వధింపబడ్డాడు. అది 5వ అధ్యాయం చదువుతా ఉన్నాం. ప్రధానంగా మనం చూడాల్సిన మాట 24వ వచనంలో రాయబడ్డ ఆ మూల భాషలో ఉన్న మాట మనకు అర్థం కావాలి. దాని యొక్క వివరణ కూడా రాయబడింది. 25వ వచనంలోంచి 3 మాటలు మనం అర్థం చేసుకోవాలి. దేవుడు లెక్క చూస్తాడు. మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించాను. దేవుడు లెక్కలు చూస్తాడు. మనం సంవత్సరం ముగింపులో ఉన్నాం, నూతన సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం. సాధారణంగా ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి అన్ని క్లోజ్ చేసుకుంటారు, బుక్స్ అన్ని క్లోజ్ చేస్తారు, మళ్ళా జనవరిలో కొత్త బుక్స్ ప్రారంభిస్తారు. కొత్త సంవత్సరంలో కొత్తగా ఉండాలనుకుంటారు, పాతవి పాత సంవత్సరంలోనే వదిలేయాలనుకుంటారు. ప్రాముఖ్యంగా ఫినాన్షియల్ ఇయర్ వచ్చేసరికి కౌంట్ చెప్పాలి. ఈ సంవత్సరం మనం దాన్ని 1 ఏప్రిల్ నుంచి మార్చి 31 వరకు చూస్తున్నాం. ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి సంవత్సరం అంతటి విషయాలు అకౌంట్ చెప్పాలి. ప్రిల్లరా దేవుడు 365 దినములు 2025 సంవత్సరంలో మనకిచ్చాడు. ఒక్కరోజు కూడా మనం డబ్బులు ఇచ్చుకొని కోరా. ప్రతిరోజు 24 గంటలు నాన్ స్టాప్ గా ఆక్సిజన్ సప్లై ఇచ్చాడు. మనమేమి ట్యాక్స్ కట్టలా. తాగడానికి వాడకానికి ఎంతో నీరు, విలువైన శరీరం, జీవం, రకరకాల ఆహార పదార్థాలు. డబ్బులిచ్చి మనం కొనుక్కున్నాము అనుకోవడానికి వీల్లేదు. మనం కొంత పెట్టాం గాని దేవుడికి అందులో ఏం వెళ్ళా. దేవుడి క్రియేషన్ మనం అనుభవించాం. దేవుడు మన దగ్గర నుంచి అవేం తీసుకోవాలా? పెట్టుబడి పెట్టాడు. 365 డేస్ లో పెట్టుబడి పెట్టి 365 డేస్ ముగింపులో మనం ఉన్నాం. కీలకమైన ప్రశ్న ఏంటంటే ఇంకొక సంవత్సరం మన జీవితంలోకి ఆయన అనుమతించాలి, అనుగ్రహించాలి. మనం దేవుడు నిర్ణయించిన కాలాన్ని ఆయన అనుకున్నట్టుగానే గడుపుతున్నామా? అది మన ముందున్న ప్రశ్న. ఆయన అనుకున్నట్టుగా కాలాన్ని గడిపితే వేరేగా ఉంటుంది, ఆయన అనుకున్న పక్కన బట్టి మన చేతిలో కాలాన్ని తీసుకొని జీవిస్తే పరిస్థితులు వేరేగా ఉంటాయి. ఎంత వేరేగా ఉంటాయి అని చెప్పడానికి సాధారణమైన మనుషులను మన ముందు పెట్టి దేవుడు మాట్లాడటంలా, రాజులని మన ముందు ఉంచి రాజుకి నేను అప్పచెప్పిన కాలంలో నేను అనుకున్నట్టుగా లేడు కాబట్టి లెక్కలు చూస్తే లెక్కలు తేడా వచ్చాయి, లెక్కలు చూస్తే లెక్కలు టాలీ కాల, లెక్క సరిగ్గా లేదు అని మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి దేవుడు లెక్కలు చూసేవాడు, లెక్క పెట్టుకోవాలి మనం. 90వ కీర్తన 12వ వచనంలో మోషే భక్తుని యొక్క ప్రార్థన, 90వ కీర్తన 12వ వచనంలో మనం కూడా ఈ ప్రార్థన నేర్చుకోవాలి. మోషే చేసిన ప్రార్థన ఏంటి? ఆ ప్రార్థన 12వ వచనం, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. బ్యాంకులో పనిచేస్తున్న మీకు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు బాగా తెలుసు. సాయంత్రానికి లెక్కలు అప్పు చెప్పాలని కూడా తెలుసు. కానీ వాక్యం అంతా మాట్లాడుతున్న మాట ఏంటంటే డబ్బులు లెక్క పెట్టడం కాదు, దినాలు లెక్క పెట్టడం నేర్చుకోవాలి. ఎవరి దినాలు? మన దినములు. చాలాసార్లు రోజు గడిచిపోతే అమ్మయ్య రోజు గడిచిపోయింది అనుకుంటాం, కానీ దేవుళ్ళ లెక్కలో టైం పాస్ చేసేసాం, టైం వేస్ట్ చేసేసాం, టైం వాల్యూ తెలియకుండానే మిస్యూజ్ చేసేసాం అన్నదే ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి విశ్వాసులుగా. కాబట్టి మోషే భక్తుని యొక్క ప్రార్థన, అయ్యా మాకు బల్బు వెలిగేటట్లుగా చెయ్యి, మాకు బుర్ర పనిచేసేటట్లుగా చెయ్యి. ఆ మాటలే మాట్లాడుతున్నాడు, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము. ఇందులో జ్ఞానం, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము, దినములు లెక్క పెట్టడం మాకు నేర్పించయ్యా అని అడుగుతున్నాడు. పిల్లరా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు లెక్కలు చూస్తున్నాడు. లూకాసు వార్త 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట రాయబడింది. 13వ అధ్యాయము 6వ వచనం, ఆయన వారితో ఒక ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకల. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను అంజూరపు చెట్టున పండ్లు వెతక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. 3 ఇయర్స్ టైం ఇచ్చాను, మొదటి సంవత్సరం చూశాను, మొదటి సంవత్సరం యూజ్లెస్ గానే ఉంది, 2వ సంవత్సరం చూశాను యూజ్లెస్ గానే ఉంది, 3వ సంవత్సరం చూశాను యూజ్లెస్ గానే ఉంది, ఫ్రూట్లెస్ గానే ఉంది, ఫలాలు లేకుండానే ఉంది, గొడ్డి చెట్టులాగే ఉంది, పనికిరాని చెట్టులాగే ఉంది. మరి లెక్కలు చూసి ఏం చేస్తున్నాడు ఆయన? ముగిస్తున్నాడు, దానికి తీర్పు తీరుస్తున్నాడు, దాని విషయంలో ఆయన వైఖరి చెబుతున్నాడు. ఏమీ దొరకలేదు గనక దీన్ని నరికి వేయము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మారుతూ చెప్పాను. కాలం మన చేతిలో లేదన్న విషయం మనకు బాగా తెలుసు, టైం ఇర్రివర్సిబుల్ అన్న విషయం కూడా మనకు తెలుసు. 2025 ముగింపులోకి వచ్చేసాం, ఎంత ట్రై చేసినా మన జీవితంలోకి 2025 మరలా రాదు అన్న విషయం మనకు తెలుసు. మన ఆయుష్కాలంలో తరిగిపోయిన 1 సంవత్సరం తిరిగి మరలా తోడుకోలేము అన్న విషయం కూడా తెలుసు. కీలకమైన ప్రశ్న ఏంటంటే, ఆయుష్కాలాన్ని ఇచ్చిన దేవుడు ఆయుష్కాలాన్ని ఎట్లా వాడుకోవాలో చెప్పాడు, అట్లా వాడుకోకపోతే ఆయన ఇంకా ఆయుష్కాలాన్ని పొడిగించడానికి ఇష్టపడ్డంలా, ముగించాలనుకుంటున్నాడు, పులిస్తా పెట్టాలనుకుంటున్నాడు. కాబట్టి ఈ పాఠాలు బైబిల్లో రాయబడ్డాయి, ఈ పాఠాలు మన జీవితాలకు అప్లై చేసుకొని దేవుడు నా పట్ల లెక్క చూస్తాడా, నా వయసు ఎంత, ఇన్ని సంవత్సరాలు ఎందుకోసం నా జీవితంలోకి అనుగ్రహించాడు? ఇన్ని సంవత్సరాలు నేను ఆయన ఆశించినట్టుగా జీవించానా లేదా అన్న పరిశీలన చేసుకోగలిగితే, ఆల్రెడీ మీకు నిన్న ఉపవాస ప్రార్థన తర్వాత అన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఆ సంవత్సరాంతపు స్వీయ పరిశీలన ప్రశ్నలు పంపించాం. మనం ఒక 20 పాయింట్లు ఇచ్చాం. కనీసం దేవుడు ఎలా ఉండాలన్నాడు, అలాగే ఉన్నారా లేదా చెక్ చేసుకోండి అని చెప్పడానికి ఇచ్చాం. మనం 28, 29, 30, 31 ఇక 3 దినాల తర్వాత మనం 31st నైట్లకి ఎంటర్ అవుతున్నాం. కాబట్టి దయచేసి టైం తీసుకొని కూర్చోండి, లెక్కలు చూసుకోండి, పద్దులు చూసుకోండి, బైబిల్ చదివే కాడ ఎట్లా ఉంది నా టైం మేనేజ్మెంట్, ఆ డిసిప్లిన్, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థనలో ఎట్లా ఉన్నాను నేను, పరిచర్యలో ఎట్లా ఉన్నాను, మనీ మేనేజ్మెంట్ ని సొంత అవసరాలకు వాడే కాడ, కింగ్డమ్ కోసం వాడే కాడ ఎట్లా ఉన్నాను. బేరీజ్ వేసుకోవడం మంచిది, లెక్కలు చూసుకోవడం మంచిది, దేవుడు లెక్కలు చూస్తున్నాడు అన్న స్పృహలో జీవించడం మంచిది. దయచేసి అర్థం చేసుకుందాం. కాబట్టి దేవుడు లెక్కలు చూస్తాడు. మెనీ అంటే నీ ప్రభుత్వ విషయంలో లెక్కలు చూశాడు. లెక్కలు చూస్తే సరిగ్గా లేవు, సరిగ్గా లేవు. రెండో మాట రాయబడింది అక్కడ, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం, టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనబడుతుంది. రెండు, బరువు తోస్తాడట. లెక్కలు అన్న కాడ ఆయుష్కాలాన్ని కాలాన్ని లెక్కలు పెట్టుకోవచ్చు, లేకపోతే ఎంత ఇచ్చాను, ఎంత జీతం ఇస్తున్నాను, ఎంత పని చేస్తున్నాడు, ఎంత ఇచ్చాను, ఎంత పని జరిగింది, లెక్కలు మనకు తెలుసు. త్రాసు అన్నది కూడా మంచి మాట, త్రాసు అన్నది మంచి మాట. బరువు చూస్తే నేను పెట్టిన పెట్టుబడి ఎంత, నాకు వచ్చిన రాబడి ఎంత, నా ఇన్వెస్ట్మెంట్ ఎంత, నా ఇన్కమ్ ఎంత, తినే తిండికి చేసే పనికి ఏమైనా పొంతనుందా, అనుభవిస్తున్న జీవిత కాలానికి దేవుడి కోసం జీవిస్తున్న కాలానికి ఏమైనా పొంతనుందా. కాటా పెట్టి తోస్తున్నాడు. దేవుడు వేయి చేస్తాడు, దేవుడు బరువు తోస్తాడు, దేవుడు త్రాసులో తోస్తాడు. ఇక్కడ అర్థం కావాలి, దేవుడు తూసేవాడు, తూసేవాడు అన్న విషయం మనకు అర్థం కావాలి. మనం ఈ విషయంలో ఎట్లా ఉన్నామో చెక్ చేసుకోవడం చాలా అవసరం, చాలా అవసరం. దేవుడు ఒకవేళ మేబీ ఇది అర్థం కావడానికి ఈ మాట వాడతాను, ఇలా రాసుకోవచ్చు మనం పేపర్లో, ఒక పక్క అంతా దేవుడు మనకు చేసినవి ఒక లిస్టు పెట్టుబడి, రెండో పక్క దానికి కృతజ్ఞతగా మనం చేసినవి అకౌంటబిలిటీ, రెండో పక్క ఆయన ఏమిచ్చాడు. నాకు తెలిసి ఒక్కరోజు కూడా 24 గంటల్లో ఓ 2 గంటలు 3 గంటలు కోసేయలేదు. 24 గంటలు 365 డేస్ ఒక్కరోజు కూడా ఒక్క గంట కూడా తక్కువ కాకుండా ఎగ్జాక్ట్ గా ఇచ్చాడు. ఏమి తక్కువ చేయలా, సూర్యుడు తక్కువ కాదు, ఋతువులు తక్కువ కాదు, ఆహారం తక్కువ కాదు, ఏం తక్కువ చేయలా. ఆయన ఇచ్చేకాడు ఆయన బాగున్నాడు. మన నమ్మకత్వం, మన కృతజ్ఞత, మన అకౌంటబిలిటీ, మన ఫెయిత్ఫుల్నెస్, నేను ఎంత నమ్మకంగా ఉన్నాను. చాలాసార్లు సంవత్సరం ప్రారంభంలో మంచి తీర్మానాలు చేసుకుంటారట, సాక్ష్యాలు వింటే అర్థమవుతా ఉంటారు, ఆత్మీయమైన తీర్మానాలు, నా జీవితం మారిపోతుంది. రాత్రి టార్చ్ బెల్స్ మీటింగ్ లో కూడా కొంతమంది అంటున్నారు, ఏందమ్మా ఏంటి నీ పరిస్థితి అంటే, లేదన్నా నాకు మారు మనసు వచ్చింది, 1వ తేదీ నుంచి మారిపోతాను, బానే ఉంది, బానే ఉంది. మళ్ళా 31వ తేదీకి తోస్తాడు. ఏమైంది మాట, ఏమైంది వాగ్దానం, ఏమైంది తీర్మానం. ఒట్టి తీసి గట్టు మీద పెడితే సరే పోయిలే అని దేవుడు అనుకుంటాడా? దేవుడి దగ్గర తూచి అనొచ్చేయమన్నా మనం, మన నోటి మాటను బట్టి తీర్పు తీరుస్తాడు. మనుషుడు పలుకు ప్రతి మాట తీర్పులోకి వస్తుంది. ఆయన కాటాలో చూస్తారట, ఆయన కాటాలో చూసేవాడిగా ఉన్నాడు. బరువు తోస్తాడు, ఎంత ఇచ్చాను ఎంత చేశావు అని అడుగుతున్నాడు అన్న విషయాలు వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలోను, లూకాసు వార్తలో కూడా తలాంతుల ఉపమానం మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం, ఎంత ఇచ్చాడు, ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1, ఇచ్చిన ఆయన వాడుకో నీ ఇష్టం అలా వ్యాపారం చెయ్యి మరలా వస్తానన్నాడు. వచ్చాడు, ఎంత ఇచ్చాను, ఎంత వచ్చింది, పెట్టుబడి ఎంత, రాబడి ఎంత, తీసుకురా అని అడుగుతున్నాడు ఆయన. అయ్యా 5కు 5, అభినందించాడు. బలా నమ్మకస్తుడివి, మంచి దాసుడివి, నేను నమ్మొచ్చు, నీకు ఇంకా ఇస్తాను అని ఇస్తున్నాడు. 2కు 2, బలా నువ్వు నమ్మకస్తుడివి, నువ్వు మంచి దాసుడివి, నేను నమ్మొచ్చు, ఇంకా నీకు ఇస్తాను అంటున్నాడు. మరొకడు వచ్చాడు, తెలివైన వాడు, దేవుడి దగ్గర ఎంత తిరిగితేటలు పడుతున్నాడో, కన్నింగ్ ఫిలో, అవకాశవాది, మాటకారి, జిత్తులు మారి నక్క, గోపి, గోడ మీద పిల్లి, వేషధారి. అయ్యా నువ్వు ఇచ్చావు కదా, జాగ్రత్తగా దాచిపెట్టా, భూమిలో కప్పెట్టా, నువ్వు అడుగుతావని తెలుసు, నువ్వు లెక్కలు చూస్తావని తెలుసు, నువ్వు కాటా పడతావని కూడా తెలుసు, నీది నీకు ఇచ్చేద్దామని దాచిపెట్టాను, తీసేసుకో అని అంటాడు. అవక్క మాట చదవాలి, మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయము 26వ వచనం, అందుకు అతని యజమాని వాణ్ణి చూసి సోమరువైన చెడ్డదాసుడా అన్నాడు. రే సోంబేరి అన్నాడు, లేజీ ఫెలో అన్నాడు, ఒళ్ళు బద్ధకం అన్నాడు. నా మాట కాదు, ఆయన మాటే, సోమరువైన చెడ్డదాసుడా. దేవుడు తిడుతున్నాడు, దేవుడు లెక్కలు అడుగుతున్నాడు, దేవుడు కాటా తోస్తున్నాడు, దేవుడు కాటా తోస్తున్నాడు. ఈరోజు ఆఫీసులో యాన్యువల్ క్రైమ్ రివ్యూ మీటింగ్ జరిగింది. అందులో ఎథికల్ హ్యాకర్స్ వచ్చి ఎట్లాగే హ్యాకింగ్ చేయొచ్చో మాట్లాడుతున్నారు. అంటే ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు అనుకోండి, మధ్యలో వీళ్ళు సిస్టమ్ను కాంప్రమైజ్ చేసి ఏం మాట్లాడుతున్నారో వినగలరు, వాళ్ళు వెళ్ళిపోతుంది. మన కెమెరాని కాంప్రమైజ్ చేసి వాళ్ళు అనుకున్నవన్నీ రికార్డ్ చేయగలుగుతారు. మన జీపీఎస్ను కూడా కాంప్రమైజ్ చేసి వాళ్ళ లొకేషన్ మార్చేయగలరు. మన కార్ కీని కూడా కాంప్రమైజ్ చేసి వాళ్ళ కారు ఓపెన్ చేసి తీసుకెళ్ళిపోగలరు. ఇవన్నీ కూడా వైర్లెస్లో 2 డివైజ్లు కనెక్ట్ అవ్వడం కదా, కాబట్టి ఆ కాన్ఫిగరేషన్ ఏంటో దాన్ని తగ్గట్టుగా వాళ్ళు పెట్టుకుంటే కాంప్రమైజ్ అయిపోతుంది సిస్టమ్, ఎత్తుకుపోతారు ఎత్తుకుపోతారు. ఇప్పుడు ఏఏ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ సీక్, సేమ్ వాయిస్ ఫోన్లో వినబడుతుంది, మన వాయిస్ మనకి వినిపిస్తుంది, ఆ పక్క నుంచి మనమే మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది, సేమ్ ఫోటో మనమే అక్కడ ఉంటాం, వీడియో కాల్లో మనమే ఉంటాం, అంతగా చేయగలరు. భవిష్యత్తులో ఇంకెంత విపరీతమైన టెక్నాలజీని చూస్తామో తెలియదు, కానీ నేను మన తెలివితేటలు ఇంత బాగుంటే మనకు అబ్బాయిన మన పుట్టించినోడు, మట్టికి మేధస్సునిచ్చినోడు, ఆకాశాన్ని చేసినవాడు, జ్ఞానానికి ఆధారమైన దేవుడు, శూన్యములో సృష్టిని చేసినవాడు, శూన్యంలో భూమిని వేలాడదీసినవాడు, క్రియేటర్ మేకర్, ఆయన తెలివితేటలో మన కన్నింగ్ వర్డ్స్, మనం ఏదో చేసేసి ఏదో మాట్లాడితే ముసలి కన్నీరు కాచేస్తే కరిగిపోతాడు అనుకుంటే ఎట్లా, ఫెయిత్ఫుల్నెస్ లేకపోతే ఎట్లా, అకౌంటబుల్గా లేకపోతే ఎట్లా, జ్ఞానంగా దేవుని వాక్యం చెప్పినట్టుగా బుద్ధిగా భయభక్తులతో లేకపోతే ఎట్లా, ఒప్పుకోడట, లెక్కలు అడుగుతాడట, లెక్కలు అడుగుతాడట. లెక్కలు అడగడం కాదు, లెక్కలు తేడా వస్తే అక్కడైతే దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో చంపేశాడు అని రాసదివాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం ఏం చదువుతున్నామంటే లెక్కలు తేడా వచ్చే మరేం చేశాడు? ఇక్కడ ఏమంటున్నాడు మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు 30వ వచనం రెండో మాట, 26లో సోమరి అన్నాడు. అది వాడుక భాషలో మాట్లాడితే కష్టంగా ఉంది, లేజీ ఫిలో అంటే అర్థమవుతుంది కూడా. 30లో ఇంకొక మాట మాట్లాడాడు, పనికి మారిన దాసుడు, యూజ్లెస్ ఫిలో అన్నాడు. పనికి మారిన దాసుడిని వెలుపల చీకట్లోకి త్రోసేయండి, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట. చంపి ఊరుకోవట్లా, నిజంగా దేవుడు చంపితే ఏమవుతుంది, ఫుల్ స్టాప్. బైబిల్ అలా చెప్పట్లా, చంపి నరకంలో తగలబెడతాడట. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం, మరియు ఆత్మను చంపనేరక దేహాన్ని చంపు వారికి భయపడుకుడి. ఎవరైనా చంపితే దేహాన్ని చంపుతారు, గొంతు కట్ చేస్తే ప్రాణం ఇట్టే నిమిషాల్లో పోతుంది. పెద్ద పెయినింగ్ కాదు, తుపాకుతో పోయేసినా నిమిషాల్లో ప్రాణం పోతుంది. ఆయన ఎలాంటి వాడంటే 28వ వచనంలో, ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగల వానికి మిక్కిలి భయపడుడి. ఆత్మను దేహాన్ని రెండింటినీ కాలుస్తాడు, అగ్ని ఆరదు, పురుగు చావదు. అది ఆయన లెక్కలు తేడా వస్తే ఆయన ఎలా ఉంటాడో మాట్లాడుతున్న మాటలవి. అదే మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అన్నాడు. మనకు తెలియదు ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో, మన నెత్తి మీద జుట్టు కూడా లెక్కే ఆయనకి. లెక్కలు చూసే దేవుడు ఆయన, ఆటా పెట్టే దేవుడు ఆయన. మన ఇష్టం, మన జీవితం. ఒక ఆవిడ అంటుంది, నా ఒళ్ళు నా ఇష్టం, నాకు నచ్చిన బట్ట వేసుకుంటాను అని అంటుంది. తెలియక నా ఒళ్ళు అంటే ఎంత ఇచ్చుకున్నావు, ఏంది ఎన్ని లక్షలు ఇచ్చుకున్నావు? 127వ కీర్తన 3వ చరణం, ఆయన ఇచ్చిన బహుమానం, ఆయన ఇచ్చిన స్వాస్థ్యం, ఆయన చేతి పని, ఆయన హస్తాలు మనం నిర్మించే నెత్తి మీద వెంట్రుకలు కూడా మనవి కావు. జీవితకాల దినాలు ఒక్క దినం కూడా మనది కాదు. నాది అని చెప్పడానికి ఏదీ లేదు. అరువు తెచ్చుకున్నాం, ఆయన నమ్మిచ్చాడు. నమ్మకంగా లేకపోతే కాటాలు ఎక్కిస్తాడట, పద్దులు చూస్తారట, లెక్కలు చూస్తారట, కాటా తోస్తాడట. తర్వాత మాట, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం, లెక్కలు చూసి కాటాలో తూచిన తర్వాత 27, పెరేస్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుంచి విభాగింపబడి మాదీయులకును పార్శికులకును ఇయ్యబడును, తీర్పు తీరుస్తాడు. లెక్కలు చూసి పోనీలే కనికరి సంపన్నుడు అనొద్దు. కాటాలో తూచిన తర్వాత పోనీలే అనుకునేవాడు కాదట. లెక్కలను బట్టి, కాటాను బట్టి దానికి తగ్గట్టుగా తీరుస్తాడు తీర్పు. ఆయన తీర్పు తీరిస్తే ఎట్లా ఉంటుంది? ప్రకటన గ్రంథంలో ఆయన నేచర్ ఏంటో రాయబడింది. ఆయన తీర్పు తీరిస్తే ఎట్లా ఉంటుందట? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఈ మాట చదవాలి మనం. వాళ్ళు ఎట్లా స్తుతిస్తున్నారంటే దేవుణ్ణి, అయ్యా నువ్వు తీర్పు తీరిస్తే ఎంత ఖచ్చితంగా తీర్పు తీర్చావో అని స్తుతిస్తున్నారు. 16వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనం, అప్పుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండి పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందున తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చేది. ఎట్లా త్రాగనిచ్చాడు? 4వ వచనం, నదుల్లో జలధారల్లో ఉన్నవన్నీ నీళ్లు రక్తంగా మారిపోయాయి. అలాంటి తీర్పు తీరిస్తే వాళ్ళ రక్తం చిందించారు కదా, వాళ్ళకి రక్తం తాగనిచ్చావు అని దూత మాట్లాడుతూ ఆరో వచ్చిన దీనికి వారి పాత్రలే, నువ్వు ఇలాగూ తీర్పు తీర్చుతావు గనక నీవు న్యాయవంతుడు అని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు, అవును ప్రవ్వా, దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. భూలోకం బలిపీఠం భూమి అంతా స్తుతిస్తుంది, అయ్యా నువ్వు ఎంత చక్కటి తీర్పు తీరుస్తావో, అచ్చంగా అచ్చంగా చక్కెర వడ్డీతో సహా కట్టేస్తావు, ఏమి ఉంచుకో రుణం, అట్లాగే అట్లాగే ఎట్లాగుంటే అట్లాగే ఎట్లాగుంటే అట్లాగే. పిల్లరా, దేవుని నేర్చి మనకు అర్థం కావాలి. ప్రస్తుతానికి మనం ఫాస్ట్ ఫుడ్ జనరేషన్ లో ఉన్నాం, రెడీమేడ్ జనరేషన్ లో ఉన్నాం, ఇన్స్టాంట్ ప్రిపరేషన్ జనరేషన్ లో ఉన్నాం. ఓపిక, ఆగటం, కొంచెం దూరదృష్టి, ముందు చూపు, ఏం జరగబోతుందో చూసే పరిస్థితి లేదు. ఈ సంవత్సరం బాగున్నాగా చాలు, వచ్చే సంవత్సరం బాగుంటే చాలు. బైబిల్ గ్రంథ వెలుగులో కాలానికి కర్త, కాలమానాన్ని సృజించిన వాడు మాట్లాడుతున్నాడు. నేను 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం చూశాను, ఇక చూడాలనుకోవట్లా, నరికే పెరికే తీసే. బలిసేదరు నీకు బాగా కలునెత్తికెక్కే, నీకు ఆల్రెడీ పాఠంగా నెబుకద్నెజర్ నీ ముందు ఉంచాను. పాఠాలను నేర్చుకోవట్లా, చరిత్ర చూసి చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవట్లా అని మాట్లాడుతున్నాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనాలు చదివితే మనం 24 నుంచి చదివాం కదా, 22, 23 చదవాలి, 22, 23 చదవాలి. బెల్షాజరు అతను కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతా ఎరిగి ఉంది, తెలియదని కాదు తెలుసు. ఏ సంగతి, ఏ సంగతి పైన 20, 21 వచ్చినందులో, అయితే నెబుకద్నెజరు మనసున అతిశయించాడు, బలత్కారం చేయటకు అతని హృదయమును కఠినం చేసుకున్నాడు. దేవుడు అతని ప్రభుత్వాన్ని అతని వద్ద నుంచి తీసేశాడు, అతని ఘనతను పోగొట్టాడు. అట్లాగే చేశాడు దేవుడు నెబుకద్నెజరు విషయంలో, ఎలాగున్నా పర్లేదులే అని వదిలేలా గర్విష్టిగా మారిపోతే గడ్డి దింపించాడు, అధికారం తీసేశాడు, రాజ్యం తీసేశాడు. 21వ వచనం, అప్పుడు అతడు మానవుల యుద్ధం నుంచి తరమబడి పశువుల వంటి మనసు గలవాడాయను. చంపలా, గడ్డి తినిపించాడు, పరువు తీశాడు, పాఠంగా ఉంచాడు. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముల్లో ఏడుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకుని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరం గలవాడయ్యన్ బెల్షాజరు. నీకు ఈ సంగతి తెలిసి కూడా నువ్వు పాఠాలు నేర్చుకోలేదు అని మాట్లాడుతున్నాడు. అవునంది పిల్లరా, ఉద్యోగస్తుల మధ్య ఈ పరిచర్య ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందంటే, దేవుడు ఆశీర్వదించాడు మనల్ని, అధికారం ఇచ్చాడు, బ్యాంకులో కూర్చోబెట్టాడు, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాడు, హాస్పిటల్లో కూర్చోబెట్టాడు, గద్దెక్కిచ్చాడు. అయిపోలా, మనం నమ్మకంగా ఉండాలి. ఒకనొక రోజు లెక్క చెప్పాలి, ఎంత ఇచ్చాను అయ్యా, ఉద్యోగం ఇచ్చావు, కుటుంబాన్ని ఇచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, 60-70 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చావు, తెలివితేటలు ఇచ్చావు, ఘనత ఇచ్చావు, గౌరవం ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, మరి ఏం చేసావు చెప్పాలి, ఏం చేసావు అన్నక లెక్కలు చెప్పాలి. నా ఇష్టం, నాకు ఏంటి, నాకు ఏం కావాలి, ఏం పని, నేనెందుకు ప్రార్థన చేయాలి, నేనెందుకు సేవ చేయాలి, నేనెందుకు ఆయనకు దాసుడిగా ఉండాలి, నేను రాజును కదా అని ఒకవేళ మనం అనుకుంటే ఆయన ఏంటో చూపిస్తారట. ఆల్రెడీ 2020లో పాఠాలు నేర్చుకోవాలి మనం, కరోనా మూతికి మాస్క్, ఇంట్లో నుంచి బయటకు రావడానికి లేదు, సమాధుల్లో స్థలాలు లేవు, హాస్పిటల్లో బిడ్డలు లేవు, బతుకుతావన్న భరోసా లేదు, బతికితే భరోసా కనుక ఇందాక ఇంట్లో కూర్చోండి రా బాబు అన్నారు మంత్రులందరూ, ముఖ్యమంత్రి తెలంగాణ కేసీఆర్ గారు. భలే నవ్వు అనిపించింది. ట్రంప్ మూతికి మాస్క్ వేసుకుని తిరుగుతా ఉంటే భలే నవ్వు అనిపించింది. ఏంది వీళ్ళందరూ రాజులు కదా, ఏంటి భయపడుతున్నారు అనిపించింది. నిజమే అందరూ చెప్తున్నారు ఆయనే, మేమేదో డ్రామా చేస్తున్నాం కానీ నేను మాకు అధికారం ఇచ్చాడు ఆయనే, ప్రాణం పోయి మా చేతిలో ఉందా. మనం 2020 సంవత్సరంన్నర కాలం పాటు చూసాం ఆయన కోపం వస్తే ఎట్లా ఉంటుందో. ఏమైనా పాఠాలు నేర్చుకున్నామా? జీవితం అంటే ఏమైనా అర్థమైందా? కాలం మన చేతిలో లేదు అనే విషయం అర్థమైందా? చిన్న వైరస్ ను కూడా జయించడం మన వల్ల కాదు అని అర్థమైందా? ఆయన కన్నెర చేస్తే ఏమైపోతామని అర్థమైందా? తీర్మానాలు ఏమైనా చేసుకున్నామా? తీరు ఏమైనా మార్చుకున్నామా? గద్ది దింపుతాడు, గడ్డి తినిపిస్తాడు, చుక్కలు చూపిస్తాడు, అవే రాయబడుతున్నాయి. రాజులతో డీల్ చేసిన విధానం ఇది. రాజులతోటి ఇక వాళ్ళని అడిగేది ఎవరు? రాజు కోరుకుంటే దెబ్బలు కుదువా? అట్లాంటి జనరేషన్ లో వాళ్ళతో డీల్ చేస్తూ మాట్లాడుతున్నాడు ఈయన. ఆల్రెడీ నెబుకద్నెజర్కి పాఠాలు చెప్పాలనుకున్నాను. నెబుకద్నెజర్కి బుర్ర పనిచేసింది, బతికుండగానే కళ్ళు తెరవబడ్డాయి. ఇక నేను అన్న మాట మాట్లాడాలి. ఏమంటాడు 4వ అధ్యాయం గంభీరమైన మాటలు, గంభీరమైన మాటలు. అప్పటిదాకా నేను నన్ను చూడండి, నా బబులోని పురాన్ని చూడండి, నా తెలివితేటను చూడండి, నాలాంటి గొప్ప రాజు ఉన్నాడేమో చెప్పండి అని నేను 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 అని మాట్లాడుతూ ఉంటే దేవుడు బుద్ధొచ్చేటట్లుగా ఈ పని చేశాడు. పశు మనసు ఇచ్చాడు, తర్వాత మరలా మనసు ఇచ్చాడు మధ్యలో, ఏమైనా మనిషి మారాడా చూద్దామని. 4వ అధ్యాయం దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం 4:34. ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడినై నా కండ్లు ఆకాశం తట్టు ఎత్తి, కళ్ళు తెరవడం తెరవడంతో నా భార్య ఎక్కడ, నా పిల్లలు ఎక్కడ, నా రాజ్యం ఎక్కడ, నా సింహాసనం ఎక్కడ, నథింగ్, అవేం మాట్లాడడంలా, డైరెక్ట్ గా దేవుడు తప్పించేం కనిపించట. కళ్ళు నా కండ్లు ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని. మొదటగా ఆయన్నే స్మరిస్తున్నాడు, ఆయన్నే స్తుతిస్తున్నాడు, ఆయన్నే ఘనపరుస్తున్నాడు. నేను రాజును కదా, నేను ఎట్లా మాట్లాడితే నా పరువు ఏం గాను, అదంతా చచ్చింది, ఆ పులుపంతా చచ్చింది. మాట్లాడుతున్నాడు ఆయన ఆధిపత్యం, నా ఆధిపత్యం పోయింది, నేను అన్న మాట పోయింది. ఆయన రాజు, రాజుల రాజు, మహారాజు ఆయన, ఆయన ఆధిపత్యం చిరకాలం వరకు, ఆయన రాజ్యం తరతరాలనున్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రాని వారు. ఆయన పరలోక సేన ఎడల భూనివాసుల ఎడల తన చిత్తం చొప్పున జరిగించేవాడు. ఆయన చేయి పట్టుకొని ఎవరు అడగలుగుతారు ఆయన్ని? ఆయన 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 37వ వచనం. ఇలాగ నెబుకద్నెజరు నేను పరలోక రాజ్య కార్యములు సత్యములు ఆయన మార్గములు న్యాయములే ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయన స్తుతించుచు కొనియాడుచు గణపరుచుచున్నాను. ఆయన గణపరుస్తూ ఆయన స్తుతిస్తున్నాడు. అది మార్పు అంటే నెబుకద్నెజర్లో ఎంత మంచి మార్పు వచ్చిందో. నేను చచ్చింది, నేను కాదు దేవుడు ఆయన, నా అధికారం కాదు ఆయన అధికారం, నా రాజ్యం కాదు ఆయన రాజ్యం, నేను కాదు రాజుని ఆయన రాజు. ఆయన వైపు చూస్తా ఉన్నాడు. కానీ ఆయన తర్వాత వచ్చిన బెల్షాజర్ మాత్రం అట్లా లేడు, అట్లా లేడు. ఈ గ్రంథంలో ఈ ఇద్దరు జీవితాల్లో దేవుడికి అసహ్యమైన పాపం ఏంటంటే ప్రైడ్నెస్, గర్వం. వాడుక భాషలో మాట్లాడితే కళ్ళు నెత్తికెక్కడం, అధికారంతో పొగరెక్కడం, ఉద్యోగం వచ్చాక దేవుణ్ణి మర్చిపోవటం, డబ్బుంటే చాలని చెప్పి దేవుణ్ణి పక్కన పెట్టడం, ఆరోగ్యంగా ఉన్నప్పుడు మిడిసిపడటం, మోకాళ్ళు వంగకపోవడం, తల వంచకపోవటం, హృదయంలో ఆయనకి స్థానం ఇవ్వకపోవటం. చాలాసార్లు పిల్లలు యవనస్తులు మన ఇంట్లో ఉన్న పిల్లలు చూస్తా ఉంటే, యవనస్తులు చూస్తా ఉంటే ప్రభువా కొంచెం కనికరపడి అనిపిస్తుంది. ఎందుకు? బైబిల్ అంటే వాడికి ఏదో ఇరిటేషన్ లా ఉంటుంది, దేవుడు అంటే వాడికి ఏదో ఇరిటేషన్ లా ఉంటుంది. దేవుడు మనసు అర్థమైన మనకే చాలా కోపం వస్తుంది. దేవుడు అంటే లెక్క లేకుండా దేవుడు సొమ్ము తింటున్నావు అనిపిస్తుంది. అట్లాంటిది ఆయనకి ఏమనిపిస్తుంది? ఆయనకి ఏమనిపిస్తుంది? ఆ ప్రైడ్నెస్, దేవుడికి లోబడిన స్వభావం ఆయనకు అసహ్యం. పోనీలే అని చూస్తున్న రకం కాదైనా, లెక్కలు కడతాడు, కాటాలో తోస్తాడు, తీర్పు తీరుస్తాడు. అదే మనం చూస్తున్నాం. మనలో దేన్ని బట్టి కూడా గర్వం రావడానికి వీల్లేదు. ఏది కూడా మన దేవుడికి దూరం చేయడానికి వీల్లేదు. అది ఉద్యోగమైనా, అది ధనమైనా, ఏదైనా, ఆయన ఇచ్చినవన్నీ ఆయన పాదాల దగ్గర పెట్టి, ప్రభు నా దగ్గర ఏముంది, అన్నీ నువ్వు ఇచ్చావు, నీకు కాకుండా నా జీవితంలో దేనికి మొదటి స్థానం లేదు అనేవారుగా మనం ఉండాలట. నేను అని అనడానికి ఏం హక్కు ఉంది మన దగ్గర? పౌలు భక్తుడు అంటాడు, నేను కాదు క్రీస్తు, నాట్ ఐ బట్ క్రైస్ట్. నేను కాదు, సెల్ఫ్ డినయల్. స్వార్థం చావాలి, స్వయం చావాలి. ఎప్పుడైతే హృదయ సింహాసనం మీద ఆయన ప్రభువుగా కూర్చోవాలి, ఆ ప్రభు పాదాల దగ్గర మనం కూర్చోవాలి. కాలం ఆయంది, జీవం ఆయంది, ఏ టు జెడ్ ఆయంది. మహారాజు నా జీవితానికి రాజు ఆయనే. నేను ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. అది ఆశీర్వాదకరం. దేవుడు దీనిని హెచ్చిస్తాడు, గర్విష్ఠుల్ని గడ్డి తినిపిస్తాడు. మనం చదివిన వాక్య భాగం లూకాసు వార్తలు ఆ మాటలు రాయబడ్డాయి. లూకాసు వార్తలో ఆయన మనసు ఏంటో మనకు అర్థం కావాలి. లూకాసు వార్త మొదటి అధ్యాయం, లూకాసు వార్త మొదటి అధ్యాయంలో ఆయన ఏం చేస్తారట 52వ వచనం, సింహాసనం నుండి బలవంతులు పడదోస్తాడు. మేము బలవంతులు అనుకుంటే ఆ సింహాసనం పీకేస్తాడు, దీనుల్ని ఎక్కిస్తాడు. దేవుడి దగ్గర దీనంగా ఉన్న వారిని పైకెక్కిస్తాడు. 53వ వచనం, ఆకలి గొనుడు వారిని మంచి పదార్థాలతో సంతృప్తి పరుస్తాడు, మేము ధనవంతులు అనుకున్న వారిని ఒట్టు చేతులతో పంపుతాడు ఆయన. 51వ వచనం, ఆయన తన బాహువుతో పరాక్రమం చూపెను, వారి హృదయాలోచన విషయమే గర్విష్ఠులను చెదరగొడతాడు ఆయన. ఆయన కనికరం పొందేవారు ఆకలి కొన్నవారుగా, దేవుని కొరకైన వ్యవస్థలే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టుగా దేవుని కొరకు ఆశపడడం. దేన మనసు ఎంత ఇచ్చినా సరే ప్రభు పాదాల దగ్గర నీ వల్లే నా ఘనత అనేవారుగా ఉండాలి. ఆయన లేని ఉద్యోగాలు, ఆయన లేని సంపాదన, ఆయన లేని దినాలు, ఆయనతో గడపనేది సమయాలు, లేకపోతే సంవత్సరాలు ఆశీర్వాదం కాదు. కావున ప్రియులారా, గర్వం, స్వార్థం, స్వయం, సెల్ఫ్, ప్రైడ్, జీవపు డంభం ఎంత ప్రమాదకరమైనవో ఈ వాక్యంలో మనం చూస్తూ ఉండగా, మనం ఏదైనా మనల్ని గర్విష్ఠులుగా చేస్తుందా? పోలీసు ఒంటి మీదకి యూనిఫామ్ వస్తే ఎంత పొగరు వస్తుందో, చేతులు ఒక లాఠీ వస్తే ఎంత పొగరు వస్తుందో, కళ్ళు ఎంత అహంకారంతో ఉంటాయో, ఎంత భయంకరమైన శిక్ష వస్తుందో దాని వెనకాల. ప్రభు కళ్ళు తెరిచాడు. కలిగిందంతా నీదే ప్రభా, మాదంటూ ఏది లేదని మోకాల మీద పడ్డాం. అట్లాగే బ్యాంకులో ఉన్నవాళ్ళు, అట్లాగే మెడికల్ డిపార్ట్మెంట్ లో ఉన్నవాళ్ళు, ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుని మర్చిపోయిన వారు, దేవుడికి సమయాన్ని ఇవ్వని వారు, ఆశీర్వాదం కాదు. అది అర్థమై మనం ఈ పరిచర్యలో లేకపోతే మంచి తీర్మానంతో కొనసాగడం మంచిది. 2వ సంగతి, ఇక్కడ మనం చూస్తున్న గర్వం ఆయనకు అసహ్యం. మరొక మాట రాయబడింది దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. దానియేలు గ్రంథం ఐదవ అధ్యాయం 22-23 వచనాలు. బెల్సాజరు అతను కుమారుడవగు నీవు ఈ సంగతి అంతా ఎరిగి ఉండియు నీ మనసు అణుచుకొనుక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువి. ఎట్లాగా, ఎట్లా హెచ్చించుకున్నాడు? రెండవ మాట ఎట్లనగా, నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములో ద్రాక్షారసం పూసి త్రాగవన్నని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో తాగుచు. ఎట్లా తిరుగుబాటు చేశారట, తిండిబోతులు. విందు చేశాడు రాజు. రాజుల విందు ఎట్లా ఉంటా తెలుసు కదా, ఎట్లా ఉంటా తెలుసు కదా. పైగా ఆ విందులో దేవుని మందిర ఉపకరణాలను వాడుతున్నాడు తినడానికి తాగడానికి. వాక్యం ఏమంటుందంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:19 ఫిలిప్పీలకు దేవుడికి అసహ్యం, ఈ నైజం అసహ్యం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:19 చదివితే, 3:19 వారి కడిపే వారి దేవుడు అంటున్నాడు. అవును అవును, కోటి విద్యలు దేనికోసం, కూటు కోసమే, జానెడు పొట్ట కోసమే, బతికేదే తినడం కోసం. తిండి 3 పూట్ల ఏం తినాలి, అదే దేశ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:19 నగశనమే వరంతం, నగశనం వరంతం. ఎవరు ఎవరు ఎవరి కోసం ఈ మాట? వారి కడిపే వారి దేవుడు. అవును, ఉద్యోగస్తులుగా దేనికోసం పరుగు, దేనికోసం సంపాదన, పొట్ట కోసమా, తిండి కోసమా? మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుడి వల్ల. ఆయన ప్రాణం తీసేస్తే మన ఉద్యోగాలు ఏం గాను, ఆయన కాలు చేయి తీసేస్తే మన ఉద్యోగం చేయడానికి మన ఎవరు పెట్టుకుంటాడు? ఏమైనా స్ట్రోక్ వచ్చి కాలు చేయి పనిచేయడం మానేస్తే ఏమైపోవాలి మన పరిస్థితి? ఆయన ఇచ్చిన కాలు చేతులు, ఆయన ఇచ్చిన తెలివితేటలు, ఆయన ఇచ్చిన జీవం, ఆయన పక్కన పెట్టి దేనికోసమే వాడితే ఎట్లా? వారి కడిపే వారి దేవుడు. జకరియా గ్రంథం 7:6 మాట్లాడుతున్నాడు ఆయన. జకరియా గ్రంథం 7:6 చదివితే, మరియు మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు సప్రయోజనమునకే కదా పుచ్చుకుంటుంది, మీరు పానం చేసినప్పుడు సప్రయోజనముకే కదా పానం చేసిరి. ఏమంటున్నాడు ఆయన? మీరు తింటున్నారు మీకోసమే, మీరు తాగుతున్నారు మీకోసమే, మీకు నచ్చిన తిండి నచ్చినట్టుగా మీరు ఉంటున్నారు. ఏమి ఎలా ఉండకూడదా, ఉండకూడదట. మరి ఎలా ఉండాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:31 మీరు భోజనం చేసినాను, పానము చేసినాను, మీరు ఏమి చేసినాను సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి. తినేది ఆయన పనికి రావాలని, ఆయన తినడానికి అవకాశం ఇచ్చింది ఆయనకు పనికి రావాలని. పని ఉంది కాబట్టి తింటున్నాం, తిన్న తర్వాత పని చేస్తున్నాం. పని ప్రధానం. ఏం పని లేకుండా ఇంట్లో కూర్చొని తింటా ఉంటే ఏమంటాం? ఏం పని చేయకుండా తింటా ఉంటే ఏమనాలి? 365 రోజులు ఏ రోజైనా తినకుండా ఉన్నామంటే లేదు, ఏదో పూట ఖచ్చితంగా తిన్నాం, 3 పూట్లా తిన్నాం. మరి పని సంగతి ఏంటి? పెట్టుబడి పెట్టిన దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఏం కోరుకుంటున్నాడు? విందులు, వినోదాలు కాదు కాదు, ఆయన మహిమ కోసం. మనం భోజనం చేసినా పానం చేసినా మీరేమి చేసినా సమస్తం దేవుని మహిమ కొరకే చేయాలి. కాబట్టి రాజుగారికి విందు ఎక్కువైపోయింది, తిండి ఎక్కువైపోయింది. దేవుడు కాటా చూస్తున్నాడు, దేవుడు లెక్కలు చూస్తున్నాడు, దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. మనం తినే తిండి కూడా తీర్పులోకి వస్తుందట. లూకాసు వార్త 17 అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. లూకాసు వార్త 17:27 నోవాహు ఓడలోకి వెళ్లిన దినము వరకు జనులు తినుచూ త్రాగుచు పెండ్లాడుచు పెళ్లి కీయబడుచు ఉండిది, అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనం చేశాను. నోవాహు కాలంలో జలప్రలయం ఎందుకోసం వచ్చింది అంటే వాళ్ళు చేసిన పాపాల్లో తినడం తాగడం కూడా ఉంది అక్కడ. 28వ వచనం, లోతు దినాల్లో జరిగినట్లును జరుగును, జనులు తినుచు త్రాగుచు, లోతు కాలంలో ఆకాశం నుంచి అగ్నిగంధకాలు కురిపించి తగలబెట్టేశాడు. ఏం తప్పు చేశారట? అందులో తినడం తాగడం కూడా ఉంది. ఆయన కొరకు మనం భోజనం చేయాలి, ఆయన కొరకు మనం పని చేయడం కొరకు, జీవించడం కోసం తినాలి, బతకడం కోసం తినాలి, తినడం కోసం బతకూడదు అని లోకంలో అన్నట్టుగా ప్రభువు కోసం తినాలి, ప్రభువు కోసమే బ్రతకాలి. లేకపోతే ఆయన లెక్కల్లో తేడాలు వచ్చేస్తే, ఒకటి గర్వం ఆయన అసహించుకుంటున్నాడు, రెండు తిండిపోతానని ఆయన అసహించుకుంటున్నాడు. మూడో మాట చదివించి నేను ముగిస్తాను, సమయం అయింది ముగిస్తాను. దానియేలు గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో మాట్లాడుతున్నాడు. చివరి భాగాలు చదువుతా ఉన్నాను. పై వచ్చిన నుంచి కంటిన్యూషన్ ఉంది అది. సరే, తర్వాత మాట, వాటిలో దేవుని ఆలయ సంబంధమ ఉపకరణాల్లో ద్రాక్షారసం పోసి త్రాగవన్న వాడిని తెచ్చి ఇంచుకుని వాటితో తాగుచు. ఏం చేస్తున్నారట? చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారం ఎత్తడి ఇనుము దానికి ముక్కుతున్నారు. చేతకాని, చూడవు, వినవు, జీవం లేనివి, వెండి బంగారం ఎత్తడి ఇనుము, మెటల్స్, గోల్డ్, సిల్వర్, కాయిన్స్, ట్రెజర్స్. మేబీ ఈరోజు మన విగ్రహాలకు మొక్కకపోవచ్చు. బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది, డబ్బే విగ్రహం అయిపోయింది, డబ్బే దేవుడైపోయాడు. రాజులు మొక్కుతున్నారు, ఆ వెండి బంగారంతో చేసుకున్న విగ్రహాలకు మొక్కుతున్నారు. ఏ దేవుడు నీకు జీవాన్ని ఇచ్చాడో ఆ దేవుణ్ణి పక్కన పెట్టి ఆ చివరి మాట రాయబడింది, చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అనువాడుతో చేయబడ్డ దేవతను స్తుతించి తిరిగాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున్నవో ఆయన్ను గణపరచలేదు. ఆయనకి చెందాల్సిన ఆరాధన, ఆయనకి చెందాల్సిన మహిమ, ఆయనకి చెందాల్సిన ఘనత ఆయనకి చెందలా. వెండికి చెందింది, బంగారానికి చెందింది, ఇత్తడికి చెందింది. బీరువాలో బంగారం దాచుకుంటున్నారు, గుండెల్లో ఆయన దాచుకోవట్లా, బంగారు వాక్యాన్ని కూడా దాచుకోవట్లా, పుస్తకాలను దాచుకుంటున్నారు. మెమరీలో మళ్ళా ఇల్లు రాయాలిగా, మార్కులు రావాలిగా. వాక్యం హృదయంలో ఉండాలి, లేదు? యేసుక్రీస్తు ప్రభు హృదయంలో ఉండాలి, లేదు? బంగారం హృదయంలో ఉంది, బంగారు హృదయంలో ఉంది. ఆరాధించేది బంగారాన్ని, ఆరాధించేది డబ్బునే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు ఆయన. చూడనైనను విననైనను జీవము లేని వాటికి మొక్కటం అసహ్యం. ఈరోజు మనం అలాంటి వాటికి ఆరాధిస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, మీలో జారత్వమే గాని, 5వ వచనం, వ్యభిచారి అయినను అపవిత్రుడైనను, అండలం చేద్దాం, విగ్రహారాధకుడై ఉన్న లోభి, విగ్రహారాధన, లోభత్వం, దాచుకోవడం, లాభాలు, విగ్రహారాధకుడు. కొలసలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం 5వ వచనం, కావున భూమి మీద మనం అవయవములు అనగా జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, అండలం చేద్దాం, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకు వచ్చును. ఈ మూడు విషయాలు మనం మనసులో తీసుకుందాం. ఆయన లెక్కలు చూస్తాడు, ఆయన కాటాలు తోస్తాడు, ఆయన తీర్పు తీరుస్తాడు. కారణం మూడు తప్పిదారి కనబడుతున్నాయి: గర్వపు జీవితం, స్వార్థపు జీవితం, రెండు తిండిపోతాను, మూడు ఆయనకి చెందాల్సిన మహిమ, వస్తువులు కాపాదించడం, ధనాన్ని కాపాదించడం ఆయనకు అసహ్యం. నెబుకద్నెజర్ జీవితంలో నుంచి బెల్షాజరు పాఠాలు నేర్చుకోలేదు. వారిద్దరు జీవితాలు చదివిన తర్వాత మనం పాఠాలు నేర్చుకోకపోతే అది అంత మాత్రం మనకు ఆశీర్వాదం కాదు. కాబట్టి ప్రియులరా, మన సమయం ఆయన పాదాల దగ్గర పెట్టాలి, మన ఆస్తిపాస్తులు ఆయన మహిమ కోసం వాడాలి, అంతకంటే విలువైన మన ఆరోగ్యం, మన ట్రెజర్, మన హెల్త్, మన టాలెంట్స్ ఆయన మహిమ కోసం వాడాలి. అందుకోసమే దేవుడు పరీక్షించడానికి ఇస్తున్నాడు. 40 సంవత్సరాల భూమి మీద ఉంచి చూస్తాను నీ నమ్మకత్వం ఏంటో అంటున్నాడు ఆయన. ఆ 40 సంవత్సరాలు ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఆ తర్వాత సున్నా, అగ్ని ఆరదు, పురుగు చావదు, తీర్పులోకి వెళ్ళాలి, వెలుపల చీకట్లోకి వెళ్ళాలి. ఆయన ఉగ్రతను చూడాలి, అది మనకు ఆశీర్వాదం కాదు. వాక్యపు వెలుగులో ఎట్లా ఉన్నాం? కాటాలో చూస్తే ఎట్లా ఉంటాం? లెక్కలు తీస్తే ఎట్లా ఉంటాం? తీర్పు తీరిస్తే ఎక్కడికి వెళ్తాం? చెక్ చేసుకుందాం. ఈ మంచి పరిచర్య దాని కొరకే. ఆదివారం కదా నిదేనం. ఏ రోజు కూడా లోకం మన మీద పనిచేయడానికి వీల్లేదు, ఏ రోజు సాతాన్ మోసం చేయడానికి వీల్లేదు. ఆది సంఘం అనుదినం వాళ్ళు ఆరాధించారు, వెండి బంగారాలను వాళ్ళు అమ్మారు, స్థిరాస్తులను వాళ్ళు అమ్మారు. వాటికి మొక్కలా? దేవుడికి మొక్కారు, వాటిని అమ్మారు. ఆది సంఘం ఎట్లాగైతే దేవుణ్ణి గుండెల్లో పెట్టుకుందో, సంఘానికి ఆయన శిరసం. లోకం మనల్ని రివర్స్ లో తీసుకెళ్తుంది. వాక్యపు వెలుగులో మనం సరైన రీతిలో ప్రభుత్వం కొనసాగడానికి ఇష్టపడదాం. అటు కృప ఈ నూతన బ్యాంక్ సహవాసానికి మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్.